రెప్పలు అరుస్తాం మనం. అందుకని మనల్ని ఏమంటాం, మనుషుల్ని నిమిషులు. అదే దేవతలు అనిమిషులు, అంటే రెప్పపాటు లేనివాడు. నిమేషము అంటే రెప్పపాటు, అది లేనివాళ్ళు కనుక దేవతలు అనిమిషులు. నువ్వు అలా కళ్ళు గుడ్లిప్పుకు చూస్తున్నావు, రెప్పపాటు లేదు. కాబట్టి మానవ స్త్రీవి కాదు, ఎవరో మొత్తం మీద దేవకాంతవే. అయితే ఆ దేవకాంతల్లో కూడా ఆసురీవా చగాంధర్వీవా, అసుర స్త్రీవా, మాకు చాలా సంతోషం, మేము అసురులం కనుక. లేక గంధర్వ స్త్రీ అనుకుందామా? ఎందుకంటే నీ కంఠంలో మాధుర్యం ఉన్నది, మాధుర్యం గంధర్వ స్త్రీల సొత్తు. ఎవరు తొందరగా చెప్పు అన్నాడు మొత్తం మీద. అప్పుడు అవి చిరునవ్వునవి, నేనెవరినీ కాదులే, నేను ఒక స్త్రీని. ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఇంకో మాట మాట్లాడలేకపోతున్నాడు వాడు. ఆ కంఠంలో ఏదో తెలియని ఒకనొక ఆకర్షణ ఉన్నది. సరే ఎవరివైతే నెల్లే, కులం ఎందుకు మతం ఎందుకు ప్రేమకి? సుందరి, ఇంతకాలం అయ్యింది తపస్సు చేసి శక్తులు పొందాను, సమస్త దేవతల్ని జయించాను, ఒక దేవతలేంటి అన్ని జాతుల్ని జయించాను, కానీ ఇంతవరకు పెళ్లి చేసుకోవడానికి ఒక్క స్త్రీ కూడా దొరకల, మొట్టమొదటిసారిగా నాకు తగినది అనేవి దొరికావు, నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. ఆమె అన్నది, మరి నేను చెప్పినట్టు వింటే చేసుకుంటాను, అలాగే కోరుకో, నేను మరణం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాను. నువ్వు చూస్తే రాక్షసుడివి, సమస్త లోకాన్ని జయిస్తావు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో కోపం వచ్చి నిన్ను చంపేస్తారు, అప్పుడు నేను విధవన అయిపోతాను. నువ్వు మరణం లేకుండా ఎవరి గురించి అయినా తపస్సు చేసి వరాలు పొందితే అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అందిట. వాడు పొంగిపోయి, సుందరి నా అదృష్టం వల్ల మంచి శపథం పట్టావు, నీకు నేను నిజం చెబుతున్నాను, వేరే తపస్సు చేయక్కర్లా, ఇప్పటికే తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి మరణం లేకుండా వరం పొందేశానన్నట. పోదు బడాయి, ఇలాంటి కబుర్లు చాలా విన్నాను, మరణం లేకుండా శివుడు ఎవరికీ వరం ఇవ్వడు అన్నది. నిజమే, మరణం లేకుండా వరం ఇవ్వాల, కానీ నేను చచ్చేటటువంటి మరణ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు అన్నట. నేను ఎలా నమ్ముతాను, నన్ను నమ్మిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. ఆ సుందరి వ్యామోహంలో పడిపోయాడు. క్రమక్రమంగా శ్రీమన్నారాయణుడు వైష్ణవమాయతో, తన జగదేక సౌందర్యంతో, తన వాక్ చమత్కారంతో వాడిని బాగా ఆకట్టుకోవడంతో ఇక వాడు చిట్ట చివరికి గుట్టు విప్పేశాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి రహస్యాలు ఉన్నవాళ్ళు. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట లీక్ ఎందుకు చేస్తున్నారంటే ఇలాగే ఏదో ఒక వ్యసనానికి లోబడిపోయి. అలాగే వాడు గుట్టు విప్పి, సుందరి అసలు రహస్యం చెబుతున్నాను విను, మద్యపానం చేసి నన్ను నేను మరిచిపోయినప్పుడు తోడేలు మానవాకారం కలిసిన జంతువు చేతిలో మాత్రమే చావాలి, ఇది నేను శివుడి గురించి కోరినటువంటి వరం, శివుడు మెచ్చుకుని ఇచ్చాడు, నేను ఎప్పుడూ మద్యం తాగను. ఆ తర్వాత ఈ భూలోకంలోనే కాదు సృష్టిలో ఎక్కడ తోడేలు మానవాకారం కలిసిన జంతువులు ఉండవు అన్నట్టు. ఓహో చాలా ఆనందం వేసింది అని మెచ్చుకుని, అయితే నాతో నృత్యం చేయింది. నృత్యం చేశాడు, ఆవిడతో పాటు తిరిగాడు, తిరగ్గా 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 క్రమంగా బాగా పూర్తిగా ఆవిడ ఏం చెబితే అది చెప్పే స్థితిలోకి వచ్చేసాడు వాడు. ఆమె ఏమంటే అదే పలుకుతున్నాడు, ఏమి చెయ్యమంటే అదే చేస్తున్నాడు. ఇలా ఆకట్టుకున్నాక ఓ పెద్ద చెంబుతోటి మద్యం ఇచ్చిందిట పుచ్చుకోనని. మద్యం తాగితే వచ్చే ప్రమాదం వాడికి తెలుసున్నదే, ఇప్పుడు బొట్టలో పడిపోయాడు, శుభ్రంగా తాగేశాడు. ఒక చెంబు తర్వాత ఒకటి, ఓ చెంబు తర్వాత ఎలా పుచ్చుకున్నాడు, కొంచెం పుచ్చుకుంటే ఆరోగ్య రహస్యం అంటారే, ఆరోగ్యం కాదు క్రమక్రమంగా వ్యసనమై వాడు పతనం అవుతాడు, అందుకే అసలు దాని జోలికే వెళ్ళొద్దనడానికి అసలు రహస్యం అదనమాట. వీడు బాగా తాగిన వెహికల్లో ఉండగా హఠాత్తుగా జగన్మోహిని ఒక వికట అట్టహాసం చేసింది, ఉరక నారాయణ రూపము అచట ఠీ విందాల్చే విశ్వాకృతి. ఉరక నారాయణ రూపం ధరించాడు. ఇప్పటికి కూడా మీరు చూడండి, బదరీ కేదారాలు వెడుతున్న మార్గ మధ్యంలో ఆ ఉరక నారాయణుడికి ఆలయం ఉంటుంది. అంటే ఈ కింద భాగం అంతా శ్రీమన్నారాయణుడిలాగే ఉంటుంది, నాలుగు చేతులు ఉంటాయి, ఒక తల మాత్రం నరసింహస్వామికి ఎలా అయితే సింహ శిరస్సు ఉంటుందో అలా తోడేలు ఆకారం ఉంటుంది, మంచి జూలు గీలుతోటి చక్క చెవులు కూడా ఉంటాయి. అటువంటి వృకనారాయణ అవతారం ఎత్తేశాడు వాడిని, డొక్కలో గుద్ది కింద పారేసి మీదకి చేరి మొత్తం శరీరం అంతా గాడిద రూపంలో ఉన్న రాక్షసుని మింగి చంపేశాట. వాడు చేతులారా, మద్యపానం చేసి నన్ను నేను మరిచినప్పుడు సగం తోడేలు సగం మానవాకృతి ఉన్నవాళ్ళ చేతిలో చస్తానని చెప్పాడు. ఆ రహస్యం వాడి ద్వారానే తెలుసుకుని చివరికి జగన్మోహిని ఈ రూపం ధరించి వాడిని చంపింది. ఇది శ్రీమన్నారాయణుడు లోకశ్రేయస్సు కోసం చేసిన ఒక గొప్ప మహామాయ అవతారం. ఎప్పుడైతే శ్రీహరి వాణ్ణి చంపాడో ఆ క్షణమే దేవతలంతా అక్కడ ప్రత్యక్షమైపోయారు. నమో నారాయణాయ తుభ్యం నమః అంటూ పొంగిపోతూ పుష్పవృషం కురిపించారట. శ్రీహరి వృకనారాయణ రూపం విడిచిపెట్టి మామూలు శ్రీమన్నారాయణ రూపంలోకి వచ్చేశాడు. ఆ క్షణమే శివుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వర, నేను అన్నమాట నిలబెట్టుకున్నాను, వాడి మరణ రహస్యం వాడి నోటి వెంబడే చెప్పించి వాడిని చంపేశాను, ఏమంటావన్నట్ట? ఏమంటాను? నేను ప్రతిజ్ఞ చేశానే తవదాస్యం కరిష్యామి అని, అది నిలబెట్టుకుంటున్నాను, ఈ క్షణం నుంచి నీకు సేవ చేస్తానన్నట్ట. ఆయన నవ్వి, ఇప్పుడు నాకేం వద్దు, కానీ భవిష్యత్తులో త్రేతాయుగంలో శ్రీరాముడిగా పుడతాను, అప్పుడు నాకు నీ సహకారం అవసరం, నువ్వు తప్ప నాకు సేవ చేయగలిగే వాళ్ళు ఎవరు ఉండరు, అప్పుడు నువ్వు వానరుడిగా అంజనాదేవికి కేసరికి జన్మించు. నిజానికి ఆవిడ అసలు పేరు అంజన, ఎలాగో మన నోట్లో పడి అంజనీ అయిపోయింది. వ్యాకరణ రీత్యా కూడా అంజనా శబ్దమే సాధువు అవుతుందన్నమాట. అంజనాయా అపత్యం పుమాన్ ఆంజనేయ, ఆంజనేయుడు అంటే అంజన కొడుకు తప్ప అంజనీయ కొడుకు కాదు. సరే, ఈ వ్యవహారంలో శబ్దాలు మారుతూ ఉంటాయి. భక్తి ముఖ్యం కనుక ఒక్కొక్కప్పుడు శబ్దం మారినా మనలో ఉన్న భక్తికి పరమాత్ముడు మెచ్చుకుంటాడు. కాబట్టి అంజనేయ సూనుడు అన్నా మనం పెద్దగా పట్టించుకోకర్లా. కానీ వ్యాకరణ రీత్యా మాట్లాడితే మాత్రం అంజన అనాలి. హనుమాన్ అంజనా సూనుహు ఆ నామాలు అవి. సరే, మొత్తం మీద అంజనాకేసరులకు నువ్వు జన్మించు. జన్మించి ఆంజనేయుడు హనుమంతుడు అనే పేర్లతో జగద్విఖ్యాతి పొందు. నేను రాముడిగా వస్తాను, నాకు సేవ చెయ్యి, మా భార్యాభర్తల్ని కలుపు, శాశ్వతంగా నీ అమోఘమైన తేజస్సుతో భూలోకంలో చిరజీవిగా ఉండు అన్నట్ట. తథాస్తు అన్నాడు శివుడు. అంటే గార్దభనేశ్వరుడి యొక్క వధ కోసం చేసిన ప్రతిజ్ఞ ప్రకారం రుద్రుడే, పూర్తిగా రుద్రుడు రాకూడదు కనుక తన అంశతో తన అమోఘమైన రేతస్సుతో భూలోకంలో హనుమంతుడిగా అవతరించాడు. మహానుభావుడు పరాశరుడు ఆంజనేయుడి యొక్క ఈ అవతార ఘట్టాన్ని తన పరాశర సంహితలో వివరించాడు చాలా చక్కగా. సరే, ఆ ఘట్టం అయిపోయింది. తర్వాత త్రేతాయుగంలో రావణాసురుడి యొక్క విజృంభణతో లోకాలన్నీ హడిలిపోతూ ఉండడం, అప్పుడు రావణుడిని వధించడానికి శ్రీమన్నారాయణుడు, నేను రాముడిగా పుడతాను, నా శక్తుల్ని తీసుకొస్తాను, ఆదిశేషుడు లక్ష్మణుడిగా వస్తాడు, శంఖచక్రాలు భరత శత్రుఘ్నుడిగా వస్తారు, ఇక ఈ సమయంలో నాకు సేవ చేయడానికి అందరూ రెండనడం, బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారంగానే మొత్తం సమస్త దేవతలు తమ అంశాల నుంచి వానరుల్ని సృష్టించారు. బ్రహ్మగారు ఆవులింత నుంచి పుట్టుకొచ్చాడు జాంబవంతుడు, అలాగే రుద్రవీర్యం నుంచి రుద్రాంశతో హనుమంతుడు జన్మించాడు. దీనికి ఒక అద్భుతమైన కథ ఉన్నది. ఇవన్నీ కూడా మనకి పరాశర సంహితలో ఉన్న దివ్య కథలే. ఒకప్పుడు శంబసాధనుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. సుందరకాండలో హనుమంతుడు సీతకి చెబుతాడు చూసారా, ఈ శంబసాధనుడి గురించి. ఆ శంబసాధనుడు అనే రాక్షసుడు ఋషుల్ని పీడించేవాడు. వాడికి ఎందుకో తెలియదు, నరమాంసం అంటే ఇష్టమైన అందులో ఋషులు అంటే బాగా ఇష్టంట. మరి వాళ్ళ సంధ్యావందనం, వాళ్ళ యజ్ఞాలు వల్ల వాళ్ళకి ఏమైనా లోపల రక్తంలో రుచి వచ్చిందో ఏమిటో. ఎవడైనా ఋషి కనిపిస్తే చాలు, విభూతి పెట్టుకున్నవాడు వైష్ణవనామం పెట్టుకున్నవాడు ఎవడ కనపడినా వాడి మెడల విరగ్గొట్టి చక్క రోట్లో పోసేసుకుంటాట, కొబ్బరి బండం ఒలుచుకు తాగేసినట్టే నీళ్లు. ఆ రక్తపానంతో మత్తెక్కి తిరిగేవాడు. దానితో ఋషులు హాహాకారం చేశారు. ఆ సమయంలో గంధమాదన పర్వతాన్ని పరిపాలిస్తున్న మహానుభావుడు కేసరి అని ఒక వీరుడున్నాడు. ఈ కేసరి నిజంగా కేసరితో సమానుడు, సింహం వంటి వాడు. వాడి దగ్గరికి వెళ్ళి, శంబసాధనుడు అనే రాక్షసుడు మమ్మల్ని పీడిస్తున్నాడు, చంపమంటే ఆయన వికటాట్టహాసం చేసి వాడితో యుద్ధం చేసి వాడి వెన్ను మీద తన మోకాలు పెట్టి వెనక్కి విరగ్గొట్టి రెండుగా చీల్చి చంపేశాడు వాణ్ణి. ఆ విధంగా శంబసాధనుడిని చంపి ఋషుల్ని కాపాడాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే రెండు రాక్షసపు ఏనుగులు శంఖం శబలం, ఈ రెండు ఏనుగులు కూడా గంధమాదన పర్వతం మీద ఉన్న ఋషుల్ని పీడించేయట ఆశ్రమాలు పడగొట్టి మళ్ళీ ఋషులంతా కేసరి దగ్గరే మొరపెట్టారు. ఆయన వచ్చి, నిజంగా ఆ ఏనుగులు 10-20 సింహాలని తొండంతో చుట్టి విసిరేస్తూ ఉండే ఏనుగులు, అటువంటి ఏనుగుల్ని దగ్గరకు వచ్చి తొండాలు రెండు చేత్తో పుట్టుకుని గిరగిరగిర ఏదో చిన్నపిల్లవాడు ఆట బొమ్మ తిప్పినట్టు, బొంగరాలు విసిరినప్పుడు తిప్పినట్టు తిప్పేసి నేల మీద పారేసి డొక్కలో కుమ్మి చంపేశాడు. ఆ విధంగా శంఖ శబలములనే ఏనుగుల్ని కూడా చంపి ఋషుల్ని కాపాడితే అప్పుడు ఋషులు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిస్తున్నారట. ఆయన ముసిముసి నవ్వాడు. ఎక్కడా పిల్ల దొరకట్లేదండి అన్నాడు. నువ్వేం బాధపడకయ్యా, నీకు మంచి సంబంధం చూస్తావు, మంచి మంచి ఋషులు, పైగా అగస్త్యుడి వంటి వాళ్ళు. అదిగో వాళ్ళు చూసిన సంబంధమే ఈ కేసరికి అంజనాదేవి. ఈ అంజనాదేవికి కూడా చిన్న ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. సినిమాలో రింగులు రింగులు తిప్పి వెనక్కి తీసుకెళ్ళినట్టుగా ఈవిడకు పాత చరిత్ర ఉన్నది. ఏమిటి అద్భుతమైన చరిత్ర అంటే, ఒకప్పుడు మనందరికీ తెలిసిన రామాయణ కథ గౌతమ మహర్షి చరిత్ర. గౌతముడి భార్య అహల్య. ఈ అహల్యని ఇంద్రుడు జారుడై వరించడం, ఆ తర్వాత గౌతమ మహర్షి అహల్యని శపించడం, ఆ శాపంతో ఒక మొద్దులా పడి ఉండడం, అవేం రాయి అవ్వాల నిజానికి. ఆ సీతాతపాలు భరిస్తూ అలా ఉండిపోయింది. రామపాదం వల్ల శాపవిముక్తి అయిన కథ మనకి తెలుసు. అదిగో ఆ అహల్యకి గౌతముడికి ఈ శాపం ఇవ్వడానికి ముందు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇది పరాశర సంహితలో ఉన్నది, ఇది రామాయణంలో కూడా ఉన్నది. కావాలంటే చూడండి, రామాయణంలో గౌతముడి కొడుకు పేరు శతానందుడు. ఆయనే జనక మహారాజు దగ్గర మంత్రిగా పురోహితుడిగా ఉన్నాడు. ఈ దశరథుడు జనకుడు కలుసుకున్నప్పుడు సీతాదేవి యొక్క జన్మవృత్తాంతం గురించి, రాముడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు శతానందుడు చెబుతాడనమాట, మా నాన్న గౌతముడు, మా అమ్మ అహల్య, ఆ అహల్యను ఉద్ధరించాడు ఈ రాముడు అని. అదిగో ఆ శతానందుడు అన్నవాడు గౌతమ మహర్షి కొడుకు. తర్వాత కూతురు పుట్టింది, ఆ కూతురే అంజనాదేవి. ఇక్కడ మనకు ఒక చిన్న ధర్మ సందేహం రావాలి. చాలామంది ఇలాంటి ఉత్తరాలు కూడా ఇదివరకు రాసిన వాళ్ళు ఉన్నారు నాకు ప్రత్యేకంగా. ఏమండి, అహల్య గౌతముడు శపించాడు, తర్వాత ఎప్పుడో చాలా కాలం తర్వాత రాముడు వచ్చి శాప విముక్తి కలిగించాడు, అప్పటికే ఈమె ఉందా, ఉంటే ఇన్నాళ్ళు ఆమె ఎలా ఉన్నది అని. ఏకంగా వేల సంవత్సరాలు జీవించినా నిరంతరం నవయవ్వనంతో ఉండే మహానుభావులు వాళ్ళు, అందులో ఏమీ సందేహం లేదు. శాపం గౌతముడు అహల్యకి ఇవ్వడానికి ముందు పుట్టాడు కాబట్టే శతానందుడు జనకుడి దగ్గర మంత్రిగా పురోహితుడిగా ఉండగలిగాడు. అంజనాదేవి కూడా ముందే పుట్టింది, ఆవిడకు కూడా భగవద్ అనుగ్రహం ఉన్నది. నిత్యం 3 పదులు 30 ఏళ్ల వయస్సుతోటే ఉంటుంది, ఆవిడకి వయస్సులో మార్పు లేదు. మన పురాణ కథలు కొంచెం జాగ్రత్తగా వినకపోతే రకరకాల వెరివేరి సందేహాలు వస్తాయి. భాగవతంలో అలాంటి సందేహమే ఉంది మనకి. ప్రహ్లాద కుమారుడు 5 ఏళ్లవాడు తండ్రిని ఎదిరించినప్పుడు పంచాబ్దంబులవాడు అంటాడు హిరణ్యకశిపుడు కొడుకుని, 5 ఏళ్ల కొడుకు నన్ను ధిక్కరిస్తున్నాడని. కానీ హిరణ్యకశిపుడు తపస్సు చేసింది ఎంతకాలం, 100 దివ్య సంవత్సరములు అని అదే భాగవతంలో చెప్పారు. హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళే నాటికి లీలావతి గర్భవతి. ఆ గర్భవతిని ఇంద్రుడు పట్టుకెడుతూ ఉంటే నారదుడు రక్షించి తన ఆశ్రమంలో దాచాడు. హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళేటప్పుడు గర్భవతి, వాడు 100 ఏళ్ళు తపస్సు చేశాడు, వీడిప్పుడు 5 ఏళ్ల కొడుకు అంటాడేమిటి. మరి ఇలాంటి అనుమానాలు మనకు వచ్చినప్పుడు దానికి తీర్చారు గర్గ సంహితలో వాటిల్లో. హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళగానే ఆ గర్భవతిగా ఉన్న వాడి భార్య లీలావతి, నా భర్తకి తపస్సులో ఫలితం వచ్చినట్టు, అంటే బ్రహ్మగారు వరాలు ఇచ్చినట్టు తెలిసేదాకా నేను పిల్లవాడిని కనను అని శపథం చేసి తన పాతివ్రత్య మహిమతో ఈ 100 ఏళ్ళు కడుపులో అట్టే పెట్టేసుకుంది ఆ పిండాన్ని. ఆవిడంత శక్తి కలిగింది. ఇదే ఇప్పుడు డాక్టర్లు అయితే పర్రును పట్టుకోసేసి సిజేరియన్ చేసి లాగేస్తారు. ఆవిడ అలా కాదు, మహాత్ములు అట్టే పెట్టింది. అక్కడ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు తన భర్తకని తెలియగానే ఆ మాట నారదుడు చెప్పగానే పిల్లవాడిని కన్నది. అందుకే పిల్లవాడికి హిరణ్యకశిపుడిని ధిక్కరించేటప్పటికి 5 ఏళ్ళు. అసలు రహస్యం ఇలా ఉంటాయి, కొన్ని ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి జాగ్రత్తగా. ధర్మ సందేహాలు ఎప్పటికప్పుడు నివారణ చేసుకోవాలి. కాబట్టి ఇంతకీ చెప్పేటంటే, అంజనాదేవి గౌతమ మహర్షికి అహల్యకి పుట్టిన సంతానమే, కొడుకు శతానందుడు, కూతురు ఈమె. ఈ ఇద్దరు నవయవనవంతులు. ఎన్నాళ్ళున్న వాళ్ళు 3 పదులు 30 ఏళ్ల వయసుతో ఉంటారు, అంటే దేవతల లాంటి వాళ్ళు. దేవతలకు త్రిదశులు అని పేరు. 3 అంటే 3, దశ అంటే 10, త్రిదశులు అంటే 3 పదులు 30 ఏళ్ల వయస్సు కలిగిన వాళ్ళు. 30 ఏళ్ల వయస్సు కలిగిన వాళ్ళలాగే ఉంటారు దేవతలు ఎప్పుడు. అలాగే కొందరు ఋషులు కూడా అలాగే ఉంటారు, కొందరు మహాత్ములు కారణజన్ములు అలాగే ఉంటారు. అందులో అంజనా, ఈ అంజనాదేవిని తన భార్యకి శాపం ఇచ్చేశాడుగా, మరి కొడుకునేమో జనకుడికి ఇచ్చాడు పెంచుకోవడానికి, కూతుర్ని ఏం చేయాలి. ఇదిగో ఈ కూతురిని పరమ పూజ్యులైన 2 వానర దంపతులు ఉన్నారు, ఆ వానర దంపతులకి పంపించేశాడనమాట. వానర దంపతులు పెంచుకున్నారు దాన్ని. అప్పటి నుంచి వానరుల యొక్క కూతురిగా పెరిగింది. ఈమెకి తపశ్శక్తి వల్ల కామరూపం, ఏ రూపం కావాలంటే ఆ రూపం వచ్చేదట. మనిషి రూపంలో ఉండగలదు, వానర రూపము ధరించగలదు. అదిగో ఆ అంజనాదేవిని ఋషులంతా పట్టుకొచ్చి ఈ కేసరికి ఇచ్చి పెళ్లి చేయమని పెంచుకున్నటువంటి తల్లిదండ్రుల దగ్గర చెప్పగానే వానర దంపతుల దగ్గర, ఆ వానర దంపతులు ఆమెను తీసుకొచ్చి కేసరికిచ్చి పెళ్లి చేశారు. భర్త వానరుడు గనక, అంజనాదేవి కూడా తన భర్త కోసం ఆడుకోతి రూపం ధరించింది. వానర రూపమే ఆవిడ కూడా, వానరీ రూపం ధరించింది. ఇదిగో వారికి పెళ్ళయిందిట, ఎప్పటికీ సంతానం లేదు. ఇదేమిటండి, ఎన్నాళ్ళైంది పెళ్ళయి, పైగా ఋషులు చేసిన సంబంధం, నాకేదో గొప్ప కొడుకు కూడా పుడతాడని దీవించారు కానీ పిల్లలు పుట్టడం లేదని. మళ్ళీ పెళ్లి చేసిన ఋషుల్ని ఒకనాడు కేసరి అడిగట. అప్పుడు వాడు చెప్పారు, నాయన మీ వంశం వాళ్ళందరూ ఒకప్పుడు చిన్న చిన్న నాగదోషాలు చేశారు, పాములని హింసించారు, నాగదోషం ఉన్న వాళ్ళకి సంతానం కలగదు, దానికి విముక్తి కలగాలి, నాగభూషణుడైన శివుడి కోసం తపస్సు చెయ్యమని మీ ఆవిడ్ని పంపించు అంటే ఆవిడ తపస్సుకు బయలుదేరింది. ఆవిడ తపస్సు చేసిన చోటు చెప్పమంటారా? ఏడు కొండలకు వచ్చింది, వెంకటాచలం వచ్చింది ఆవిడ. చూడండి బ్రహ్మాండ పురాణంలో కూడా అదే అంజనాద్రి, అంజనాదేవి తపస్సు చేసినది. ఇవాళ మనం ఏడు కొండలు ఏడు కొండలు అని వాటి పేర్లు చెబుతున్నామే, ఇప్పటికి ఇప్పటికి కూడా చాలామందికి అసలు ఆ సప్తగిరులు అంటే ఏమిటో, అసలు అక్కడ ఏ మహిమ ఉన్నదో, ఏ కొండకి ఏ పేరు వచ్చిందో పట్టించుకోవట్లేదు మనం. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం అని వరుసగా ఏడు కొండల్లో చెప్పారే, అందులో రకరకాల పేర్లతో ఉన్న దాంట్లో కొండ పేరు అంజనాద్రి అనమాట. అక్కడ ఆంజనేయుడు విగ్రహం కూడా పెట్టారు, అక్కడ అంజన తపస్సు చేసింది. సుస్పష్టంగా ఈ విషయం మనకి పరాశర సంహితలో ఉంది, వెంకటాచల మహాత్మ్యంలో కూడా ఉంది, స్కంద పురాణాదుల్లో అనమాట. అక్కడ అంజనాదేవి ఏం చేసిందిట, చక్కగా వెళ్ళి చెట్టు కింద కూర్చుని భక్తితో తపస్సు చేసింది. ఇక్కడే ఓ జరిగిందో తమాషా. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులకి పెళ్ళయింది. పెళ్ళయిన తరువాత వాళ్ళిద్దరూ కలిసి ఏకాంతంగా అలా విహరించారు. ఆ విహరించిన విషయం మనకి శివపురాణంలో పార్వతీఖండంలో ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులిద్దరూ తిరుగుతూ తిరుగుతూ భూలోకానికి ఏడు కొండలకు వచ్చారు. ఏడు కొండలు ఎప్పటివి కాదు, ఆనాటి పురాణకాలం నుంచి ఎంతో ప్రసిద్ధికెక్కిన ఆ సప్తగిరులు అంటే వేళాకోళమైనవి కావు అవి. అక్కడికి వచ్చి ఈ అంజన పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సరదాగా తిరుగుతూ ఉంటే అక్కడ ఒక ఆడుకోతి మొగకోతి తిరగడం చూశారట. పార్వతీదేవి శివుడితో ముచ్చటగా అంది, స్వామి ఆ కోతులు జంటం చూస్తే చాలా సరదాగా ఉంది, మనం కూడా కోతుల రూపంలో తిరుగుదామండి అందిట. దేవతలు అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటారులేండి అనగానే శివుడు ముచ్చటపడి ఒప్పుకున్నాడు. ఆ ఇద్దరు శివుడు మొగకోతిగా, అమ్మవారేమో పార్వతి ఆడుకోతిగా మారింది. వాళ్ళిద్దరూ సహస్రాబ్ద ప్రమాణంతో ఇదే చెప్పారు. 1000 సంవత్సరముల పాటు వాళ్ళిద్దరూ క్రీడించారట. అప్పుడు పార్వతీదేవి శివుడి వల్ల గర్భం ధరించింది. ఇక మనం కైలాసానికి పోదాం, ఈ గర్భం అడ్డు, ఈ గర్భం వల్ల కొడుకు బయటికి రావడం చాలా కాలం పడుతుంది అన్నది పార్వతి. అయితే ఓ పని చేయి, ఆ కడుపులో ఉన్న నా అమోఘమైన రేతస్సు ఉన్నదే ఆ వీర్యాన్ని, దాన్ని బయటికి తీసేస్తున్నానని ఒక ముద్ద కింద తీసి అక్కడే ఉన్న అంజన పర్వతం మీద పారేసిపోయాడు ఆయన. ఆ అంజన పర్వతంలో ఆ సమయంలో అక్కడ యజ్ఞగుండం వెలుగుతోంది, ఆ యజ్ఞగుండంలో పెట్టి వెళ్ళాట. అగ్నిహోత్రుడు ఆ అమోఘమైన రుద్రవీర్యం భరించలేకపోయాడు, తట్టుకోలేక దాన్ని ఆకాశగంగలోకి విసిరిపెట్టేశాడు. ఇప్పటికి కూడా మనకు అక్కడ ఆకాశగంగ ఉన్నదే, అందులో విడిచిపెట్టాడనమాట. ఆకాశగంగ కూడా తట్టుకోలేక ఏం చేద్దామనుకుంటూ వాయుదేవ ఈ అమోఘమైన మహామహిమ కలిగిన కణ కణ కణలాడే అగ్నిజ్వాలలా వెలిగిపోతున్న రుద్రవీర్యం నేను భరించలేను, నువ్వు వాయువు నువ్వే తట్టుకుంటావు, నీ దగ్గర అట్టే పెట్టు అని వాయుదేవుడికి ఇచ్చేసిందిట. వాయువు దాన్ని చాలా జాగ్రత్తగా కొంతకాలం మోశాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆ అంజన పర్వతం మీద, అప్పటికి అంజన పర్వతం అనే పేరు లేదని ముందే చెప్పాం మనం, ఆ కొండ మీద కూర్చుని అంజనాదేవి తపస్సు చేస్తోంది. ఆవిడికి నియమం, తనంత తాను ఏ వస్తువైనా చేతిలో పడితే దానిని తింటాను, ఇంకో ఆహారం తినను అని చెట్టు కింద కూర్చుని తపస్సు చేసేదట. రోజు గాలికి కొన్ని ఆకులు రాలేవి, దాంతోపాటు అప్పుడప్పుడు వాయుదేవుడు ఆవిడ భక్తికి మెచ్చుకుని ఏదో పండు చేతిలో వేసేవాడు, ఆ పండు తిని బతికేది. ఇంక వేరే పళ్ళ కోసం ఫ్రూట్ మార్కెట్ అంతా తిరిగేది కదా ఆమె, అసలు వేరే ఆహారం పట్టించుకోకుండా ఉంది. ఇలా కొంతకాలం జరిగాక వాయుదేవుడికి ఆమె మీద అభిమానం కలిగింది, ఈమె సంతానం కోసం తపస్సు చేస్తోంది, నా దగ్గర రుద్రవీర్యం ఉన్నది, ఇది ఆవిడికి గర్భంలో ప్రవేశిస్తే లోక కళ్యాణకారకుడైన మహానుభావుడు పుడతాడు, ఇదే సమయం అనుకున్నాడు. ఒకరోజున ఆవిడ యథాప్రకారంగా ఇలా రెండు చేతులు జోడించి ఉన్న సమయంలో ఈ రుద్రవీర్యం పండు కింద చేసి చేతులు వేసేసాడు, ఓ చక్కని ఆమ్రఫలంలాగా. రోజు సమయానికి చేతిలో ఒక ఆకో పండో పడ్డం అలవాటైంది ఆమెకి వాయుదేవుడు అనుగ్రహంతో. అందుకని ఈ రుద్రవీర్యం కూడా అటువంటి పండు అనుకుని గుటుక్కుని మింగేసింది. మృంగి మృంగగానే గర్భం ధరించిదట. దీనిని సద్యోగర్భము అంటారు, అంటే తక్షణం గర్భం ధరించడం. సాధారణంగా వెంటనే గర్భం ధరించడం ఎవరికీ రాదు, అది మహిమ వల్ల జరిగింది. ఆవిడకి భయం వేసింది, బ్రహ్మచర్య దీక్షతో అరణ్యంలో కొండ మీద తపస్సు చేసుకుంటున్న నాకు గర్భం ఎలా వచ్చిందిరా బాబు అని శంక కలిగింది, భయము కలిగింది, బాధ కలిగింది, క్రోధము వచ్చింది. ఎక్కడో భర్తకి దూరంగా కఠోర నియమంతో దీక్షతో తపస్సు చేస్తున్న నాకు గర్భం రావడం ఏమిటి? రేపు పొద్దున్న లోకం ఏమంటుంది, భర్త ఏమంటాడు, ఎవడి అత్యాచారం చేసింది అని బాధపడి వాడిని శపిస్తానన్నదట. దాంతో వాయుదేవుడు భయపడి, అమ్మా పతివ్రత అంజనాదేవి తొందరపడి శపించొద్దు, నీ పాతివ్రత్యానికి ఏం భంగం కలగల, అమోఘమైన రుద్రవీర్యాన్ని ఫలరూపంలో నీకు అందించాను, నువ్వు తపస్సు చేసావే, ఆ తపఃఫలితంగా శివుడే ఇచ్చాడు, అది నీకు గర్భానికి మూల కారణం, నీ భర్తకి విషయం చెబుతాం, నువ్వు సత్సంతానాన్ని పొందుతావు, వాడు జగత్ ప్రసిద్ధికి ఎక్కుతాడు అనగానే ఆమె సంతోషించింది. వాయువు ఈ విషయం కేసరికి చెప్పాడు, కేసరి సంతోషించాడు, శివ అనుగ్రహంతో తనకి సంతానం కలుగుతున్నందుకు పొంగిపోయాడు ఆయన. చాలా కాలం అంజనాదేవి గర్భం ధరించిందిట, 1000 సంవత్సరముల కాలం గర్భం ధరించిందన్నారు ఆవిడ. ఇప్పుడు 9 నెలలు నిండితే డాక్టర్ గారు పట్ట పొర్రను కోసి సిజేరియన్ చేసి తీసేస్తారు బయటికి, ఆ మటుక్కు ఆ బిల్లు చూసిన తర్వాత ఈవిడ స్పృహ తప్పిపోతాడు. కానీ ఆ రోజుల్లో మహాతపశక్తి ఉండడం వల్ల, అమోఘమైన మహిమ ఉండడం వల్ల తతసహస్రాబ్ద ప్రమాణంతో అన్నారు పరాశర సంహితులు, 1000 సంవత్సరాల కాలం గర్భం ధరించి ఆ తర్వాత కన్నదట. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వ భాద్ర, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి, పైగా మందవారం ఆ రోజు అంటే శనివారం, శనివారం దశమి మధ్యాహ్న వేళ పూర్వభాద్ర నక్షత్రంలో వైధృతి సంయోగంలో హనుమంతుడు పుట్టాడు అన్నారు. పుట్టి పుట్టగానే గోరోచన వర్ణంలో పూర్తిగా ఇటు ఎరుపు కాకుండా నలుపు కాకుండా అది బంగారు పూర్ణము కాకుండా ఒక రకమైన పచ్చని ఛాయతో పుట్టుకొచ్చాడు ఆయన. నేల మీద పడి పడ్డంతో కొండంతా గజగజ వణికిందిట ఆ బలానికి. రాళ్ళు కూడా ఆయన శరీర స్పర్శతో, ఆ శరీర స్పర్శకు ముక్కలు ముక్కలైపోయి పిండి పిండి అయిపోయాయి. వజ్రంలాగా కఠోరమైనది ఆయన శరీరం. పుట్టి పుట్టగానే దేవతలంతా వచ్చారు, వాయుదేవుడు వచ్చాడు, బంగారపు ఉయ్యాలతోటి ఏర్పాటు చేశారు, అందులో పడుకోబెట్టారు, ఊపారు. అంజనాదేవి కొడుకు కనుక ఆంజనేయుడు అన్నారు. అంజనాయాహ అపత్యం పుమాన్ ఆంజనేయ, అంజనాదేవి కొడుకు కనుక ఆంజనేయుడు. ఇంకా హనుమాన్ అనే శబ్దం తర్వాత వచ్చాయి, ఇవన్నీ కూడా ఆయన చేసిన లీలల వల్ల వచ్చాయి. ఆ దవడ ఎలా పగలగొట్టుకున్నాడో తర్వాత చెప్పుకుంటాం మనం. పుట్టినప్పుడు మాత్రం ఆంజనేయుడు అన్నారు. వాయువరం వల్ల పుట్టడం వల్ల వాయుపుత్రుడు, రుద్రవీర్యం నుంచి పుట్టడం వల్ల రుద్రవీర్య సముద్భవుడు, కేసరికి ఔరసపుత్రుడు కాబట్టి కేసరిసుతుడయ్యాడు. ఇలా ఈ నామాలతో ప్రసిద్ధికెక్కాడు. ఆయన పుట్టింది దశమి నాడు కృష్ణపక్షం. 3 రోజుల పాటు వాళ్ళమ్మ ఉయ్యాల్లో ఊపింది, అన్ని చేయవలసిన సేవలు చేసింది, చక్కగా పాటలు పాడింది, లాలించింది. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 రోజులు కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేసిందిట. సరే, 5వ రోజు అమావాస్య, వైశాఖ మాసంలో అమావాస్య. ఇతను పుట్టిన 5వ రోజున సూర్యగ్రహణం ఏర్పడింది. ఎప్పుడు సూర్యగ్రహణం అమావాస్య నాడు, చంద్రగ్రహణం పూర్ణిమ నాడు వస్తాయి. సూర్యగ్రహణం రోజున రాహువు సూర్యుని మింగడానికి బయలుదేరాడు. ప్రపంచంలో ఆలయాలన్నీ మూసేశారు. ఇతఃపూర్వం కూడా మనం ఓసారి చెప్పుకోవడం జరిగింది, గ్రహణం నాడు ఆలయాలు ఎందుకు మూయాలో. గ్రహణం నాడు సమస్త దేవతామూర్తులు తమ ఊర్ధ్వలోకాల్లో ఉన్న శక్తుల్ని పొందేస్తాయి, ఆలయాలు విడిచిపెట్టేస్తాయి. ఆ సమయంలో ఒక రాహు సంచారం తప్ప ఏమీ ఉండకూడదు. ఏమీ లేనప్పుడు ఆ విగ్రహాలకి అపవిత్రత వస్తుంది, అందుకే మూసేయాలి. అందుకు సంబంధించినటువంటి శాస్త్రాలన్నీ అదే చెబుతున్నాయి. అందుకే దేవతలు కూడా పైభాగాలకు వెళ్ళిపోయారు. సరిగ్గా సూర్యభగవానుడు తూర్పును ఉదయించాడు. వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండలో చెప్పారు సూర్యభగవానుడు అప్పుడు ఎలా ఉన్నాడో చెప్పారు. జపాకుసుమ సంకాశం అని జపాపుష్పంలో ఉన్నాడట. ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారు తూర్పు దిక్కును ఉదయిస్తున్న సూర్యుని ఉత్తరకాండలో చక్కగా అనువాదం చేస్తూ అంటారు. అప్పుడు దాసన పుంబువు చొప్పున జిగిమీరి
ప్రాగ్వ సుమతి ద్రమున దుప్పరమున నెగసెడి అప్పంకజమిత్రుగాంచి అతని బట్టల్. హనుమంతుడు పుట్టిన 5వ రోజు అది, అమావాస్య, గ్రహణం, సూర్యభగవానుడు తూర్పు దిక్కును ఉదయించాడు, ఎర్రగా ఉన్నాడు పండులాగా. వీళ్ళమ్మ అంజనాదేవి ఏదో బయట పళ్ళు తేవడానికి, దర్భలు తేవడానికి వెళ్ళింది. అంటే ఉయ్యాల తొట్టిలో కేవలం హనుమంతుడు మాత్రమే, ఆంజనేయుడు మాత్రమే ఉన్నాడు, ఇంకెవరూ లేరు. ఆయనకు ఆకలి వేసింది. బాబోయ్ బాబోయ్ అని ఏడ్చాడు, క్యార్ క్యారమన్నాడు. ఆకలి వేస్తే తట్టుకోలేక పాల కోసం, ఆహారం కోసం. సరిగ్గా ఆయనకి తూర్పు దిక్కున ఉదయిస్తున్న స్వామి కనపడ్డాడు, సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఎర్రగా ముద్దలో ఉన్నాడు కదా, పండు అనుకున్నట్టు వీడు. దాసాని పువ్వులాగా ఎర్రగా మెలమెల్లాడుతూ ఉదయిస్తున్న సూర్యభగవానుడు పండులా కనపడ్డాట. ఒకప్పుడు 2000 సంవత్సరంలో సంస్కృతాంధ్ర హిందీ భాషల్లో సహస్రావధానం చేసినప్పుడు, త్రిభాషా సహస్రావధానం చేసినప్పుడు నన్నెవరో ఉదయిస్తున్న సూర్యుడిని వర్ణించమన్నారు. అప్పుడు కందపద్యం చెప్పానన్నమాట, తరుణార్క బింబమో అది కరమరుదుగా ముగ్గినట్టి కమలాఫలము. నిజంగా చూడండి, ఉదయిస్తున్న సూర్యుడు కమలాఫలంలో ఉంటాడు. అందుకని ఆ తరుణార్క బింబమా కాదు కాదు, బాగా ముగ్గిన కమలాఫలంలో ఉన్నాడు అని వర్ణించాను. తరుణీముఖ కుంకుమము, కొంతమంది స్త్రీలు గుండ్రంగా తీర్చిదిద్దుకున్న కుంకుమ బొట్టులో ఉన్నట్టు ఆయన. స్ఫురదంబర వీధి పొడుతుచున్ కనుపట్టెను, ఆకాశ వీధిలో అలా ఉదయిస్తూ కనపడ్డాడు అని. అంచేత మొట్టమొదటిసారిగా కమలాఫలంతో పోల్చినాను అన్నాడు. స్వామివారికి అలా కమలాఫలంలో కనపడ్డాడేమో హనుమంతుడికి. అందుకే తూర్పు దిక్కున సూర్యుడు కనపడగానే ఆకలితో ఉన్న ఈయన పండునుకుని పైకి లేచాట. ఆ పంకజమిత్రుగాంచి ఆతని బట్టన్, అతని పట్టుకోవడానికి లేచాడు. ఫలమను బుద్ధి మింటికి చివాలునతానెగసెన్ నవార్కుతో తులితుడు బాలసూర్యునకు తోర్ణమ సమ్ముఖమవుచు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యభగవాను పండునుకుని మింగడానికి ఆకాశ మార్గానికి ఎగిరినటువంటి హనుమంతుడు ఎలా ఉన్నట్ట, నవార్కుతో తులితుడు కొత్త సూర్యభగవానుడిలో ఉన్నట్ట. ఆయనో సూర్యుడైతే ఆయనకి పోటీగా మరో సూర్యుడిలో ఉన్నాడనమాట. సరిగ్గా ఎదురుగుండా ఆకాశ మార్గంలో రివ్వునెగురుతున్నాడు. ఇది నిజంగా సాధారణమైన కోతి చేయగలదా? దశమి నాడు పుట్టాడా? ఇంత చేసి 5వ రోజా అమావాస్య అంటే, అమావాస్య నాటికి 5వ రోజు నాటికి ఈ కుర్రవాడు ఆకాశ మార్గంలో ఉదయిస్తున్న సూర్యభగవాను పండుని మింగడానికి మహావేగంతో తూర్పు దిక్కుకి ఎదురుగుండా ఎగురుతున్నాడు అంటే ఈతడు ఎంతటి మహామహిమోపేతుడో, నిజమైన రుద్రుడో మనకు తెలిసిపోతుంది. బలిముఖ బాలు మింట జనువాని మహర్షులు దేవదైత్య యక్షులు కడు విస్మయం పడుచుచూచుచుమ్రాన్ పడి వేడుకతోడుత. అలా ఆకాశంలో ఎగురుతున్న ఆ వానర బాలుణ్ణి చూచారు దేవతలు, దైత్యులు చూచారు, యక్షులు చూచారు, మహర్షులు చూచారు, ముక్కు మీద వేలేసుకున్నారు, ఆశ్చర్యపోయారు. ఏమి పరాక్రమం, ఏమి వేగం, ఈ కుర్రవాడు ఇంతప్పుడే ఇంతపైకి ఎగురుతున్నాడంటే ఇక పెద్ద అయితే వీడి వేగాన్ని పట్టుకోగలమా, ఏ సముద్రాన్నైనా అవలీలగా లంఘిస్తాడు వీడు, వీడు మహానుభావుడు, కారణజన్ముడు అనుకున్నారు కొందరు. సాక్షాత్తు రుద్రవీర్యమే ఇలా వచ్చిందని తెలిసిన వాళ్ళు మాత్రం, ఆ మహానుభావుడు రుద్రుడు, సమస్తలోక వ్యాపకుడు ఆయన, ఈ మాత్రం దూరం సూర్యభగవాను మింగడానికి ఎగరడం లెక్క అనుకున్నారు. ఇలా ఒక్కొక్కడు ఒక్కో రకంగా అనుకుంటున్నారు. ఇవేం పట్టుకోవటంలా, ఆయన అలా ఎగురుతూనే ఉన్నాడు. సూర్యుడికి జాలేసిందిట, పాపం కుర్రాడు ఎంత భగవత్ స్వరూపుడైన బాలుడు పైకి వస్తున్నాడు, పైగా ఇది ముచ్చటగా ఉంది చూడడానికి, వీడి మీద ఎక్కువ వేడి చూపించకూడదు, భయంకరమైన తీక్షణమైన సహించడానికి వీలు కాని నా కిరణాలు ప్రసరిస్తే వీడు స్పృహ తప్పిపోతాడు, కాలిపోతాడు అని కొంత కాంతి తగ్గించుకుని చల్లని గాలి వచ్చేలా చేశాట. దానికి తోడు వాయుదేవుడు కూడా ఆయన తండ్రి గనక ఈ హనుమద్బాలునికి ఏమీ ఎండ బాధ సోకకుండా చల్లగాలి వేసడం మొదలెట్టాడు. ఆహ్లాదకర వాతావరణంలో హనుమంతుడు ఎగురుతూనే ఉన్నాడు. సరిగ్గా ఆ రోజు గ్రహణం అని చెప్పుకున్నాక, మరి ప్రతి సంవత్సరం సూర్యగ్రహణం నాడు, చంద్రగ్రహణం నాడు సూర్యుడిని చంద్రుణ్ణి మింగడానికి రాహువు రావాలి అక్కడికి. వచ్చాడు రాహువు, సూర్యుని మింగడానికి వస్తున్నట్ట. ఇది చూచాడు హనుమంతుడు. ఆకలితో ఉన్నాడు ఆయన. మధ్యాహ్నం 1 గంట అయిపోతే మన వాళ్ళు డ్యూటీలు మానేసి భోజనాలకు వెళ్ళాలి బాబు అని ఎలా పరిగెడతారో, ఈ హనుమంతుడికి ఆకలితో ఉన్న కారణం చేత ఏది కనబడితే అది మింగేయాలనిపిస్తుందిట. అందుకని సూర్యుని మింగాలనుకున్న ఆయన ఎదురుగుండా వస్తున్న రాహువును చూచి ఇంకో పండునుకుని గట్టిగా 2 చేతులతో పట్టేశాడు అలాగ. అప్పటికి 5 రోజులు బాలుడా, వాడు 2 చేతులతో రాహువుని పట్టుకునేసరికి రాహువు శరీరం పటపటపట శబ్దంతో విరిగిపోయింది, ఎముకలు పగిలిపోయాయి, తట్టుకోలేకపోయాడు, కీచుబాచుమని అరిచాడు. ఏదో భయంకరమైన మహాభూతం వచ్చి పట్టేసింది అనుకున్నట్ట. అనుకుని అతి కష్టం మీద వదులు నాయనో ఈ వదులయ్యని అతన్ని అరుస్తూ తిట్టుకుంటూ వదిలించుకుని పారిపోయాడు. అప్పటికే ఆ వదిలించుకునే సమయానికే శరీరం చాలా భాగం శిథిలం అయిపోయిందిట. మహావేగంగా హనుమంతుడిని వదిలించుకుని ఇంద్రసభకి వెళ్ళాడు. ఇంద్రసభలో దేవేంద్రుడు సింహాసనం మీద ఠీవిగా కూర్చునున్నాడు. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. ఇంకా సమస్త దిక్పాలకులు ఉన్నారు, గ్రహాలు ఉన్నాయి. అక్కడికి వచ్చేసాడు రాహువు. రక్షించు దేవేంద్ర, రక్షించు అంటూ. ఏమిటయ్యా ఈ ఒళ్ళంతా ఈ గాయాలేమిటి, ఎవడో రక్కినట్టుగా రక్తం కారుతోంది ఏమిటి, ఎముకలు కొంచెం దెబ్బతిన్నట్టు అనిపిస్తున్నాయి ఏమిటి అని అడిగితే, హాస్యం ఆడతావా దేవేంద్ర, ఇదంతా నువ్వు చేసిన కుట్ర కాకపోతే ఏమిటి అన్నట్టు. నేనేం చేశాను రామరామ నాకేం తెలియదు అన్నాడు ఆయన. ఏం చేసావా, ఇవాళ పర్వకాలం కదా, గ్రహణం కదా, సూర్యుని మింగడానికి నేను వెళితే నువ్వు ఇంకో సూర్యుడిని పంపుతావా అక్కడికి అన్నాడు. ఏమిటో సరిగ్గా చెప్పమన్నాడు ఆయన. నాకేం అర్థం కాలేదంటే, ఈనాడు పర్వకాలంబు ఏ నేగమ రెండు రాహువే తెల్చుమీ భానుని బట్టగా నావుడు దీనుని తాను రడించి తెప్పునలేచె. ఈనాడు గ్రహణం, సూర్యగ్రహణం, సూర్యుణ్ణి మింగడానికి నేను వెళ్ళాను ఇదివరకట్లాగే, సంవత్సరానికి ఒకసారి నియమం గనక. అలా వెడుతూ ఉంటే అక్కడ సూర్యుని మింగడానికి ఇంకో రాహు వచ్చాడయ్యో, ఈ రాహువు కంటే ఆ కొత్త రాహు బలంగా ఉన్నాడు, వాడెవడో చూడడానికి తోక పెట్టుకుని కోతిలా ఉన్నాడు, 2 చేతులతో ఇలా నొక్కాడు, పిల్లాళ్ళ ఉన్నాడు కానీ పిశాచం కంటే బలం ఉన్నది, 2 చేతులతో నొక్కితే అయ్యి బాబోయ్ ఈ భుజం అసలు స్పర్శ లేకుండా విరిగిపోయాయి, ఇంకా శరీరంలో ఎన్ని ఎముకలు విరిగాయో ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్లాల్సిందే, చెప్పలేను నేను, అంత బల పరాక్రమాలు కలిగి నా కుర్రాడు ఎవడో, నువ్వే పంపించుంటావు అన్నట్ట. అదేం లేదయ్యా, వాడెవడో నాకు తెలియదు, సూర్యగ్రహణం నాడు సూర్యుడిని మింగవలసినటువంటి కర్తవ్యం రాహువుదే, మరోడు వచ్చాడు అంటే వాడెవడో ఏమిటో చూడవలసిందే, ఇదేదో ప్రపంచ ప్రళయకాలంలో దాపురించిన అరిష్టంలో ఉన్నది, వాడి అంతం చూస్తానంటూ మహావేగంగా లేచాడు ఇంద్రుడు. వాసవుడిట్లు లేచి అతి భాసుర కాంచనమాల దాల్చి కైలాసనగాగ్రసన్నిభములాలిత భూషణ భూషితంబు ఘంటాసముదాయ వర్ణమును 4 కొమ్ముల గౌరు నెక్కి వేవేచని రాహుమున్నుగా రవి ప్రవగార్భకులున్న చోటికి. ఇలా లేచాడు ఇంద్రుడు. లేచి వెంటనే ఏం చేశాడు, మెడలో ఒక బంగారపు మాల వేసుకున్నాడు. అదిగో ఆ మాలనే వాలికిచ్చాడు అని జగత్తులో ఒక ప్రసిద్ధి. ఇంద్రుడి మెడలో ఒక బంగారపు దండ ఉంటుంది, ఈ దండ వాలికిచ్చాడు. వాలి దాన్ని చచ్చిపోయేటప్పుడు అంగదుడికి ఇచ్చాడు. ఇంతవరకే రామాయణంలో ఉన్నది. కాకపోతే కొన్ని కథలలో ఈ దండకి కొన్ని మహిమలున్నాయని, ఆ దండ మెడలో వేసుకుంటే ఎదుటివాడి బలం ఆకర్షించే శక్తి ఉందని, అందుకే రాముడు చెట్టు చాటు నుంచి కొట్టాడని చెబుతారు. అయితే ఎక్కడ రామాయణంలో దీనికి ప్రామాణికం మాత్రం లేదు. వాలి మెడలో ఆ దండ ఉన్నమాట నిజం. చచ్చిపోయే ముందు బాణం బయటికి లాగి తన ప్రాణం తీసుకునే ముందు ఈ దండని అంగదుడికి సుగ్రీవుడికి ఇచ్చేశాడు ఆయన. ఇంతవరకు మాత్రం ఉన్నది. ఈ దండ ఇంద్రుడిచ్చినటువంటి మాల అన్నమాట. ఆ ఇంద్రుడి మెడలో నిత్యం అది ఉంటుందిట. అది ఉంటేనే అతనికి దివ్యశక్తులు ఉంటాయి. అందుకే అతు భాసుర కాంచనమాల దాల్చి తళతళతళ మెరిసిపోతున్న ఆ బంగారు దండ వేసుకున్నాడు. కైలాస పర్వతంలాగా తెల్లగా ఎత్తుగా 4 దంతాలతో ఉన్న ఐరావతం అనేటటువంటి ఏనుగు మీద ఎక్కాడు. ఆ ఏనుగు మీద ఎక్కి మహావేగంగా బయలుదేరాడు. ఓ రాహు, సూర్యుడిని నువ్వు మింగడానికి వెళ్ళినప్పుడు నీకు అడ్డం వచ్చిన ఆ కుర్రవానరుడు ఎక్కడున్నాడో నువ్వే దారి చూపించు అన్నట్ట. కాబట్టి ముందు రాహు వెళ్ళాడు దారి చూపిస్తూ, ఆ వెనక ఐరావతం మీద ఈయన వెళ్ళాడు. అప్పటికింకా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు ఎలా మింగుదామా అనుకుంటూ హనుమంతుడు ఆ గోళ అనేకంగా. ఆశ్చర్యం చెప్పమంటారా, కేవలం 48 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోయాట హనుమంతుడు భూమి మీద నుంచి సూర్యమండలం దగ్గరికి. ఆ మహానుభావుడి శక్తి అటువంటిది. సరే, ఇంతలో ఐరావతం వచ్చింది. ఈ పూట ఆకలితో ఉన్నాడుగా ఆయన, అందుకని ఏది కనపడితే అది పండే. ఇంత పూర్వం రాహువుని పట్టుకున్నట్టే ఈ పట్టు తెల్లగా ముద్దలాగా వస్తున్నటువంటి ఐరావతాన్ని చూచాడు. ఇదేదో పెద్ద పండు అనుకుని అమాంతంగా ఐరావతం తొండం పట్టేశాడు. ఆ దెబ్బతోటి ఆ ఐరావతం హడిలిపోయింది. ఆ వెంటనే ఏం చేసింది, తొండం పొచ్చుకునేసరికి హనుమంతుణ్ణి కంగారు పడిపోయి విదిలించుకుని ఇంద్రుణ్ణి కింద పారేసి ఒకటే పక్కకి పరిగెత్తికెళ్ళిపోయిందిట ఐరావతం. ఇంద్రుడు డామ్మని ఆకాశ మార్గంలో పడిపోయాడు. అదే నేల అయితే వెన్నుపోసి విరిగిపోయి చక్రాల కుర్చీలో కూర్చుని పాపం ఆగ్రహించాడు. ఎవడురా వీడు, కనిపించిన వాళ్ళల్లా మింగేద్దాం అనుకుంటున్నాడు, పిశాచంలో ఉన్నాడు అనుకుని వజ్రాయుధం ఎత్తి ఒక్క దెబ్బ కొట్టాట హనుమంతుణ్ణి. ఆ దెబ్బతో హనుమంతుడి ఎడమ దవడ పగిలింది. ఆకాశం నుంచి డామ్మని మేరు పర్వతం మీద పడిపోయాడు. అదిగో హనువు పగిలింది గనక అప్పటి నుంచి హనుమాన్ అన్నారు. కాబట్టి హనుమాన్ అన్న వాళ్ళందరూ కూడా దవడ పగలగొట్టుకోక్కర్లా, హనుమంతుడి పేరు పెట్టుకున్నారు. ఒక హనుమంతుడికి మాత్రం ఎడమ దవడ భగ్నమయ్యి విచిత్రంగా హనుమంతుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన స్పృహ తప్పిపోయాట ఆకాశం నుంచి పడ్డంతో. ఇంకేమున్నది, వాయుదేవుడికి కోపం వచ్చింది. నా పుత్రుడు కారణజన్ముడు, పైగా బాలుడు, వాడేదో ముచ్చటపడి పండనుకుని ఆకాశానికి ఎగిరాడు సూర్యుడిని మింగడానికి. ఎంతలో ఈ రాహువు ఈ ఇంద్రుడు వచ్చారు, వాళ్ళను కూడా పండనుకుంటున్నాడు ఆయన. ఇంత దానికే ఇంద్రుడు ఇంత ఆగ్రహం తెచ్చుకోవాలా, వజ్రాయుధంతో కొట్టి కింద పడగొట్టాలా, నా కుమారుణ్ణి అన్యాయంగా పడగొట్టేశాడు ఇంద్రుడు, కాబట్టి లోకాలన్నిటినీ అల్లకల్లోలం చేసేస్తాను అని వాయుదేవుడు వాయుప్రసారం ఆపేశాడు. అంటే లోకాలు స్తంభించిపోయాయి. ఎప్పుడైతే గాలి ఆగిపోయిందో శబ్దం ఆగిపోయింది, ముక్కులు బిగుసుకుపోయాయి, ఎక్కడ వాళ్ళక్కడ శవాల్లా అయిపోయారు ప్రజలు, దేవతలు కూడా కంపించిపోయారు. కిమిదం కిమిదం తూచు ఇదేమిటి ఇదేమిటి అనుకున్నారు వాళ్ళు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు, బ్రహ్మదేవ వాయుదేవుడు ఆగిపోయాడు, స్తంభించిపోయాడు, మేము చచ్చిపోతున్నాం, లోకంలో ఉన్న ప్రాణులన్నీ అలా బిగుసుకుపోయి కట్టెలైపోయాయి, రక్షించమంటే. అప్పుడు బ్రహ్మ మందలించి, దేవేంద్ర ఇది నువ్వు తెచ్చిపెట్టినటువంటి చెక్కు, వానరబాలుణ్ణి వాయుపుత్రుణ్ణి అందులో రుద్రవీర్య సముద్భవుణ్ణి కారణజన్ముణ్ణి వెనక ముందు చూడకుండా వజ్రంతో కొట్టావు, వాడు స్పృహ తప్పి పడిపోయాడు. దాంతో వాయువు ఆగ్రహించాడు, ప్రసారం ఆపేశాడు. వాయుప్రసారం లేకపోతే ఈ సృష్టి ఉండదు, ఒక్క క్షణం గాలి పెల్చకుండా ఎవరుండగలరు, ఇది నువ్వే తెచ్చిపెట్టవుతంట అన్నట. ఏదో తెలియక తెచ్చానండి అపాయం అందరికీ, కానీ ఇందులోంచి బయటపడ్డానికి ఉపాయం చెప్పండి అన్నట. దీనికి ఒకటే ఉపాయం, మనందరం వెళ్ళి ఆ హనుమంతుణ్ణి బతికిద్దాం, వాడికి వరాలిద్దాం. కొడుకు గొప్పవాడైతే తండ్రి సంతోషిస్తాడు, తన పని మొదలు పెడతాడు అని బ్రహ్మ వీళ్ళని వెంట పెట్టుకొచ్చి మేరుపర్వతం చేరాడు. మేరుపర్వతం దగ్గర ఒక కొండ గుహ దగ్గర కూర్చుని తన కొడుకు తలని ఒళ్ళో పెట్టుకుని స్పృహ తప్పిపోయావా నాయన అని శోకిస్తున్నట్టు వాయువు. అప్పుడొచ్చి నాయన బాధపడకని బ్రహ్మ ప్రేమగా నిమిరి బ్రహ్మాయురస్తు అన్నాడు. బ్రహ్మదేవుడికి ఎంత ఆయువు ఉందో అంత ఆయువు నీకు వచ్చుగాక. వెంటనే కుర్రాడు లేచాడు. ఆనందంతో వాయుదేవుడు మళ్ళీ లోక సంచారం మొదలుపెట్టాడు. బిగుసుకుపోయిన జంతువులు ప్రాణులన్నీ బ్రతికాయి. ఇప్పుడిక ఆనందంతో దేవతలు కూడా ముందుకొచ్చారట బ్రహ్మ ప్రోత్సాహంతో. నీకు వజ్రాయుధం వల్ల గండం లేకుండా వరమిస్తున్నా, తూర్పు దిక్కును నిన్ను రక్షిస్తా అని ఇంద్రుడు హనుమంతుడికి వరమిచ్చాడు. ఆగ్నేయం దిక్కులో నిన్ను రక్షిస్తాను, అగ్ని గండం లేకుండా కాపాడతాను అన్నాడు అగ్ని. యమధర్మరాజు గారు, నా యమదండం వల్ల నీకు గండం ఉండదు, నిన్ను దక్షిణ దిక్కున కాపాడతానని వరమిచ్చాడు. నిరుతి, నా నైరుతి దిక్కులో నీకు గండం లేకుండా వరమిస్తున్నానన్నాడు. వరుణుడు, వరుణపాశాల వల్ల జలం వల్ల నీకు ప్రమాదం ఉండకుండా ఉండుగాక అని వరమిచ్చాడు. సరే, వాయుదేవుడు తండ్రి గనక ముందే వాయు మార్గంలో నీకు ప్రమాదం లేకుండా వరమిస్తున్నానన్నాడు. కుబేరుడు, నా వల్ల నా నరవాహనం వల్ల నీకు గండం ఉండకుండా ఉండుగాక, ఉత్తరం దిక్కులో నిన్ను రక్షించే భారం నాది అన్నాడు. ఈశానుడు, ఈశాన్య దిక్కు నుంచి రక్షిస్తాను, నా శూలం వల్ల నీకు ప్రమాదం ఉండదన్నాడు. మళ్ళీ బ్రహ్మలేచి, నీకు బ్రహ్మాస్త్రం వల్ల ప్రమాదం లేకుండా వరమిస్తున్నాను, అన్ని చోట్ల నిన్ను రక్షిస్తానన్నాడు. ఇలా దేవతలంతా సమస్త దేవతలు ఋషులు వరాలు ఇచ్చారు. అమోఘమైన లెక్కలేనని వరాలు పొందాడు ఆయన. దాంతో హనుమంతుడు విజృంభించాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడిని తీసుకుని వాయుదేవుడు, అప్పటికి అంజనాదేవి ఇంటికి వచ్చింది, ఉయ్యాల తొట్లో పిల్లాడు లేడు, అందుకని పిల్లాడు కోసం కంగారు పడి వెతుకుతూ ఉంటే, అమ్మా కంగారు పడకు, నీ కుమారుడు కారణజన్ముడమ్మా, సూర్యుడే మింగపోయాడు, ఇదిగో బ్రహ్మాది దేవతలు వరాలు ఇచ్చారు, ఇక వీడు చిరజీవి, వీడికి ఎవరి వల్ల ఏ ప్రమాదం లేదు అని అప్పగించి వెళ్ళిపోయాట. ఆమె సంతోషించింది. బాల్యంలో హనుమంతుడు బాగా కొంటిగా ఉండేవాడు, మంచి బలవంతుడు అవడం వల్ల అందులో వరాలేవి ఆయనకి లెక్క లేకుండా వచ్చేసాయి. కనుక తపస్సు అక్కర్ లేకుండా చిన్నప్పుడు చిన్నపిల్లల్ని పడగొట్టడం, ఆ పక్కనే తపస్సు చేసుకుంటున్నటువంటి మహానుభావులు ఋషులు ఉన్నారు, వాళ్ళ దండాలు విరగొట్టడం, కమండాలు విరగొట్టడం, వాళ్ళు ఆరేసుకున్న కాషాయ వస్త్రాలు చింపడం, అప్పుడప్పుడు వాళ్ళు ముక్కులు పట్టుకోవడం, ఇలా హాస్యమాడి ఏడిపించేవట. చిన్నప్పుడు అంతా కొంటిగానే ఉండాలి. అసలు అల్లరి చేయకపోతే పిల్లలు ఇంటికి అలంకారమా? ఒకళ్ళు మాలికాదేవి అదే అంటుంది, అల్లరి చేయని పిల్లలింటికి అలంకారము కాదు కదమ్మా అంటాడు కృష్ణుడు సమాధానంగా. యశోదాదేవి చిన్నప్పుడు కృష్ణుడిని, ఒరే నువ్వు చాలా అల్లరి చేసేస్తున్నావురా, ఏడిపించేస్తున్నావు, తట్టుకోలేకపోతున్నారు జనమంతా అంటే, అల్లరి చేయని పిల్లలు ఇంటికి అలంకారం కాదమ్మా అన్నాడు. నిజంగానే చిన్నప్పుడు అల్లరి చేయటం లేదంటే వాళ్ళకి ఏదో అనారోగ్యం ఉందని అర్థం. పిల్లలకి ఆరోగ్యవంతులై మంచి తెలివితేటలు ఉన్న పిల్లలు కాస్త అల్లరి చేస్తారు, తట్టుకోవాలి, కాకపోతే కొంచెం మోతాదు దాటితే అప్పుడప్పుడు శిక్షించి వాళ్ళని మంచి ఉపదేశంతో సరి అయిన మార్గంలో పెట్టాలి. కృష్ణుడు అల్లరి చేశాడు. ఆరికి మర్యాద పురుషోత్తముడు రాముడు కూడా చిన్నప్పుడు అల్లరి చేసిన వాడే. హనుమంతుడికి వీళ్ళందరినీ మించిపోయాడు, నానా రకాలుగా చేశాడు అల్లరి. ఓ మునీశ్వరుడు ప్రాణాయామం చేస్తూ ముక్కు పుచ్చుకున్నట్ట, ఆ సమయంలో ఈయన వచ్చి ముక్కు గట్టిగా ఈయన పట్టేశాడు. ఆయన వెంటనే వదులు వదులు అన్నాడు, ఓహో వదులుగా ఉందని ఇంకా గట్టిగా పట్టేట. ఈ విధంగా ఆయన ఏడిపించాడు. ఇలా ప్రజానీకాన్ని అల్లరి చేసి ఏడిపిస్తూ ఉంటే ఋషులంతా ఒకనాడు అనుకున్నారు, ఈయన మహాత్ముడు కారణజన్ముడు అల్లరి చేస్తున్నాడు, మనం శాపం పెట్టినా తగలదు, అలాగని శాపం పెట్టడానికి మనస్సు ఒప్పుకోవటంలా, ఈతన్ని అల్లరి చేయకుండా బుద్ధిమంతుణ్ణి చేయడం ఎలాగా అని ఆలోచించారట. చివరికి అందరూ కలిసి ఏమనుకున్నారు, ఇంకా ఏ శాపం వీడికి ఫలించదు, ఒకటే ఒక శాపం, ఎవరైనా గుర్తు చేసేదాకా తన శక్తిని అతడు తనంత తాను మరిచిపోగాక, ఎవరన్నా వచ్చి నువ్వు ఇంతవాడు అంటే అప్పుడు మాత్రం విజృంభించుగాక, తన శక్తులు గుర్తుకు తెచ్చుకునుగాక అన్నారు. దాంతో హనుమంతుడు వరాలు పొందిన విషయం మర్చిపోయాడు, తన బలం మర్చిపోయాడు, చక్కగా బుద్ధిమంతుడిలో ఉండి బృహస్పతి దగ్గర విద్యను నేర్చుకున్నాడు. ఒక గురువుని ఎన్నుకోవడంలోనే తెలివైన శిష్యుడి యొక్క జ్ఞానం, సాధన, యోగత్వం ఆధారపడున్నాయి. ఎప్పటికైనా శిష్యుడికి పరమావధి గురువే. అయితే గురువు ఎటువంటి వాడో ఎన్నుకోవాలి. గురువులో ఏ ఏ లక్షణాలు ఉండాలి అంటే, సందేహం అడిగిన వెంటనే తక్షణం తీర్చగలిగే సామర్థ్యం ఉన్న పండితుడైన గురువు అయి ఉండాలి. శిష్యుడికి ఎక్కడ సందేహమో గురువుకు కూడా అక్కడే సందేహం అయితే ఆ గురువు వీడికి బరువు తప్ప వాడి వల్ల ఏమీ లాభం లేదు. అందుకే హనుమంతుడు బృహస్పతి తరువాత మళ్ళీ తనకి సమస్త శాస్త్రాలు, నవవ్యాకరణాలు నేర్పగలిగే మహానుభావుడు ఎవరు అని ఆలోచించి సూర్యుడి దగ్గరికి చేరాడు. అయితే సూర్యుడికి నమస్కరించగానే ఆయన అన్నట్ట, గొప్ప గురువు గొప్ప శిష్యులు అంటే మనమేనయ్యా, ఒక్క క్షణం విశ్రాంతి లేకుండా నిరంతరం ఆకాశమండలంలో సంచరిస్తూ ఉంటాను నేను, ఏడు గుర్రాలు పొంచిన రథం మీద, నువ్వో కోతివి, చపలగుణం కలిగినటువంటి వాడివి. కోతులు ఒక్క క్షణం కూడా నిశ్చలంగా ఉండలేవు. ఒక్క కోతి మన తోటలోనో ఇంటి మీదకు వస్తే తెలుస్తుంది మనకి, చూస్తే క్షణం క్షణం కదిలిపోతూ ఉంటాయి. అందుకే చపల మృగాలు అంటారు శాఖా మృగాల్ని. నీకు నిలకడలేదు, నాకు నిలకడలేదు, నిలకడలేని గురు శిష్యుల మధ్యలో విద్య ఎలా సాగుతుంది? కుదరదు పొమ్మన్నాడు. ఇక్కడ మనకు అనుమానం, ఇవాళ చాలామంది విజ్ఞానవేత్తలు భూమి తిరుగుతోంది, సూర్యుడు తిరగట్లేదు అంటున్నారు. సూర్యుడు అక్కడే ఉంటాడు కదా, ఏడు గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి తిరగడం అంటే, ఇది సామాన్యమైన మన విజ్ఞానానికి అందే ఊహ కాదు. క్షణం క్షణం విజ్ఞానాలు మారిపోతూనే ఉన్నాయి. ఒకప్పుడేమో నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు కావన్నారు, ఇప్పుడు అవునంటున్నారు. ఒకప్పుడున్న పీరియాడిక్ టేబుల్స్కి ఇప్పటికీ మార్పులు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు కుదుడులో నీళ్లు లేవంటాం, ఇవాళ ఉన్నాయంటాం. ఒకప్పుడు చంద్రుడిలో నీళ్లు లేవంటాం, ఇప్పుడు ఉన్నాయంటాం. అంటే మన మిషన్లకు అవి ఏం అందవు,
గట్టిగా తుఫాను వస్తే ఎక్కడి నుంచి నీరు వస్తుందో తెలియదు మనకి. ప్రకృతి యొక్క గొప్ప లక్షణం ఎప్పటికీ ఎవరికి అర్థం కాదు. టక్కన అమెరికాలో 3 రోడ్లు ఇలా దిగిపోయి కారు కిందకి దిగిపోయింది, ఎందుకు ఇలా భూమి కిందకి దిగిందో ఇప్పటివరకు తలకాయ బద్దలు కొట్టుకుంటున్నారు. అలా తెలియకుండా ఉండడమే అత్యద్భుతమైన పరమాత్మ లీల అంటే. ఈ పంచభూతాల తత్వం, ప్రపంచతత్వం ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచినా ఎంత సాధన చేసినా మన బుర్రకు అసలు తట్టనే తట్టదు. అది ఎప్పటికైనా ఒక యోగ సాధనతో, దివ్యానుగ్రహంతో మాత్రమే పొందగలం. కాబట్టి ఇవాళ సూర్యుడు తిరగట్లేదని వాళ్ళు రేపు మళ్ళీ కొంతకాలం పైగా తిరుగుతున్నాడు అంటారు, మళ్ళీ బుర్ర మారితే ఇంకోటి అంటారు. ఇంకా 7 గుర్రములు అంటే ఏమిటి అంటే దాని గురించి మనకి వేద రహస్యం చెబుతున్నది ఉపనిషత్తుల్లో. 7 గుర్రములు అంటే మన శరీరములో ఉన్న 7 ధాతువులు అన్నమాట. ఈ 7 ధాతువులని సరిగ్గా అదుపులో పెడితేనే, మధ్య మొదలైనటువంటి ధాతువులను అదుపులో పెడితే మనకి కుండలిని శక్తి ప్రచోదనం అవుతుంది. అంటే 7 గుర్రాలు ఏమిటన్నమాట, మన శరీరంలో ఉన్న కుండలిని శక్తి 7 చుట్టలు చుట్టుకుని ఉంటుంది, ఆ చుట్టలే 7 గుర్రాలు. ఇక సూర్యుడు అంటే ఏమిటి, తామర పువ్వులను వికసింపజేస్తాడు. ఏ తామర పువ్వుని, మనకున్న 1000 కమలాన్ని వికసింపజేస్తాడు. అందుకే సూర్యుడికి జ్ఞానభాస్కరుడు అని పేరు. భాహ అంటే కాంతి, కాంతితోటి భౌతికమైన కాంతితోటి తామర పువ్వులను వికసింపజేస్తాడు. లోపల ఉన్న జ్ఞానకాంతితోటి, జ్ఞానము అంటే ఒక చైతన్యం అన్నమాట, ఈ చైతన్యంతో 1000 కమలాలను వికసింపజేస్తాడు. ఆ వికసింపచేసే కుండలిని శక్తిలో ఉన్న 7 చుట్టలే 7 గుర్రాలు, 7 ధాతువులే ఆ 7 గుర్రాలు, 7 కిరణములు. కిరణములతో తిరుగుతాడని అర్థం. సూర్యుడు తిరుగుతాడంటే మళ్ళీ ఒక రూపంతో తిరుగుతాడని కాదు, సూర్యుడి యొక్క కిరణములు సమస్త లోకములు పర్యటిస్తాయి. ఆ కిరణములు ఎప్పుడు 7 కిరణములుంటాయి. ఈ 7 కిరణములే 1000 కిరణాలుగా వెళ్ళాయి. అందుకని ఆయన 1000 కిరణుడు అయ్యాడు. అటువంటి సూర్య పరమాత్ముణ్ణి గ్రహించగలిగాడు ప్రత్యక్ష నారాయణుణ్ణి. అందుకే హనుమంతుడు ఏమన్నాడు, స్వామి నేను విద్య కోసం వచ్చాను, ఆ విద్య ఎంత పట్టుదలతో నేర్చుకోవాలో శిష్యుడిగా నాకు తెలుసు, మీరు ఆగక్కర్లా, మీ కార్యక్రమాలు ఏవి ఆపక్కర్లా, మీరు హాయిగా 7 గుర్రాలు పుంచిన రథం మీద తిరుగుతూనే ఉండండి, నేనే మీ చుట్టూ తిరుగుతాను, విద్య నేర్చుకుంటాను. గురువు ఎంత హడావుడిగా ఉన్నా ఎలా తిరిగినా శిష్యులు కూడా పడి 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 వెంటపడి నేర్చుకోవాలి. అది శిష్య లక్షణం. శిష్యుడు ఎప్పుడు మర్కట కిశోరన్యాయంలో పట్టుకోవాలట. అంటే ఏమిటి, కోతి తన తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. కోతి పిల్ల తల్లి పొట్టని గట్టిగా పట్టుకుంటే ఆ తల్లి ఎటుగిరినా ఇది పడకుండా ఇదే పట్టుకోవాలి, బాధ్యత దీంది. అలాగే శిష్యుడు కూడా గురువుని అలా పట్టుకోవాలి. కొంతకాలం గురువుని కోతి పిల్ల కోతి తల్లిని పట్టుకున్నట్టు పట్టుకుంటే ఆ తర్వాత ఆయనకి జాలి కలిగితే మార్జాల కిశోరన్యాయంలో పట్టుకుంటాడు. పిల్ల ఏం చేస్తుంది, తన పిల్లని తన నోటితో గట్టిగా పట్టుకుని బాధ్యత తాను తీసుకుని ఇల్లు తిరుగుతుంది. అప్పుడు ఇంక పిల్ల పడదు నోట్లోంచి, పూర్తి బాధ్యత తల్లిదే. ఆ స్థితికి మనం గురువుని తీసుకురావాలి. నేను మిమ్మల్ని అలాగే మెప్పిస్తాను, మీరు హాయిగా ప్రచారం చెయ్యండి, మీ మొత్తం కార్యక్రమాలన్నీ కానివ్వండి, చారము అన్నా సంచారము అన్నా ప్రచారము అన్నా కదలిక, ఇది మామూలు కదలిక కాదు, సమస్త లోకాలను చుట్టి వాటిల్లో ఎక్కడ వెలుతురు ఇవ్వాలో ఎక్కడ చీకటి ఇవ్వాలో దానికి తగిన ఏర్పాట్లు చేసే సంచారం మీది, దానికేం విఘాతం అక్కర్లా, నేనే మీ కూడా ఉంటానన్నాడు. సూర్యుడు మెచ్చుకున్నాడు. చూస్తూ ఉండగా హనుమంతుడు విశాలమైన శరీరం పెంచాడు, ఆకాశమంతా నిండిపోయింది. ఆ శరీరంతో కుడికాలేమో తూర్పు కొండ మీద, ఎడమకాలేమో పడమటి కొండ మీద, అస్తాద్రి మీద పెట్టాడు. అంటే ఇప్పుడు ఈయన ఎటు తిరిగి ఉన్నట్టు అన్నమాట, ఉత్తరం కేసి తిరిగాడు. జ్ఞానం పొందాలనుకున్నవాడు తూర్పు లేక ఉత్తర దిక్కులుగా తిరిగి విద్యాభ్యాసం చెయ్యాలి. ఇంకా కేవలం మోక్షం తప్ప ఏమీ అక్కర్లేదనుకున్నవాడు దక్షిణం దిక్కుకేసి తిరిగి సాధన చెయ్యాలి. ఇది మనకి మంత్రశాస్త్రం చెబుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం ఈయనకి విద్యాభ్యాసం, జ్ఞాన సంబంధమైన విద్యలే కావాలి. గనక ఉత్తరం కేసి తిరిగాడు, సూర్యుడి రథం తిరుగుతూనే ఉంది, హనుమంతుడు ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు, తల ఇలా తిప్పుతూనే ఉన్నాడు. ఆయన ఎటు తిరిగితే అటు తల తిప్పుతున్నాడు అంతే, శరీరం అలా పెంచి ఉంచాడు. ఆ విధంగా ఆయన దగ్గర సమస్త విద్యలు నేర్చుకున్నట్ట. సూర్యభగవాను గురువుగా భావించి అప్పటి నుంచి ఏ పని మీద వెళ్ళినా ఆయనకి నమస్కారం చేస్తూనే ఉండేవాడు ఆయన. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సర్వకార్యాలలోనూ కూడా గురువుని తలుచుకోకుండా ఏ పని చేయకూడదు. ఆఖరికి లంకానగరంలో సీతాన్వేషణకి వెళ్ళేటప్పుడు కూడా
అందుకే ఆయన ముందు సూర్య భగవానుడికి నమస్కరించాడు. సో సూర్య అంటారు, అది మనం రాబోయే లీలల్లో వింటాం. ఎలాగో విద్య పూర్తి అయింది, గురువుగారికి దక్షిణ ఇచ్చాడు. చాలామందికి లోకంలో గొప్ప సందేహం ఉంది, సువర్చలని హనుమంతుడు పెళ్లి చేసుకున్నాడా లేదా, ఇంతకీ సువర్చలు ఎవరు అని. సువర్చల అంటే మనం అనుకుంటున్న స్త్రీ మాత్రం కాదు, సూర్య భగవానుడి నుంచి వచ్చిన ఒకనొక దివ్య కాంతి, జ్ఞానకాంతి, ప్రకృతి స్వరూపం. ఆ స్వరూపమును స్వీకరించాడు అని అర్థం. అంతేగాని అందరిలాగా సామాన్య స్త్రీలతో తిరిగేటటువంటి సంసారం ఉన్న ఒకనొక గృహస్థుడు కాడు హనుమంతుడు. ఆయన సువర్చలంటే కాంతి, జ్ఞానం, జ్ఞానంతో కలిగినటువంటి బ్రహ్మచారి అన్నమాట. అయినా జ్ఞానమునకు ఒక రూపం ఇచ్చి విగ్రహ రూపం తయారు చేసి హనుమంతుడి పక్కన పెట్టి ప్రతిష్ఠించి పూజించడం మన తెలుగు వాళ్ళ సంప్రదాయం. అంచేత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాముడి పక్కన సీత ఉన్నట్టు కాదు ఆయనకి. సువర్చల అంటే కేవలము కాంతి స్వరూపము, జ్ఞానస్వరూపము, అది కూడా సూర్యుడి యొక్క కాంతి అట. గురువుగారు నీ పక్కన ఎప్పుడు ఈ కాంతి ఉండాలి, ఇది ఉంటే నువ్వు విజయం పొందుతావు అని ఆ ప్రకృతి స్వరూపిణిని ఇచ్చాడు అని పరాశర సంహిత చెబుతున్నది. సరే, హనుమంతుడు అక్కడ విద్య నేర్చుకున్న తర్వాత లోకంలో ఎప్పుడైనా ఎవరో ఒకళ్ళని ఆశ్రయించాలి.